நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்தியாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீகிருஷ்ணாய வயம் நுமஹ. கோவிந்தா ருக்மிணி தேவிக்கு பிரஜ்ஜுமனுடு கொடுக்குன்னு செப்பேன் கதா. இங்க சாலா மந்தி உன்னாரு. శ్రీకృష్ణ పరమాత్మకి ఒక్కొక్క భార్య వల్ల నందన దశకంబు 10 మంది కుమారుల చొప్పున 16,108 మందికి 16,108 ఇంటూ 10 ఇంతమంది సంతానం జన్మించారు. వీళ్ళంతా ఒకప్పుడు నైమిషారణ్యంలో తపస్సు చేసిన ఋషులు. ఈ ఋషుల్లో కొంతమంది ఏమో నీకు భార్య రూపంలో సేవ చేయాలన్నారు, కొందరేమో కొడుకులుగా పుట్టి నీతో తిరగాలన్నారు, కొందరు దాసులం కావాలన్నారు. ఎవరు ఏ విధమున కొలిచినా, ఎవరు ఎలా ఏ విధంగా కొలిస్తే వాళ్ళకైనా అటువంటి ఫలితం ఇస్తాడు. మన భావనని బట్టి పరమాత్మ ఫలితం ఇస్తాడు. ఒక పూజ చేసి ఈ పూజ వల్ల నాకు ముక్తి రావాలి అంటే ముక్తి ఇస్తాడు, భుక్తి అంటే భుక్తి ఇస్తాడు. నీ శ్రద్ధని బట్టి ఫలితం ఉంటుంది. పూజ కనపడదు కదా, కరెంట్ ఎలా కనపడుతుంది? కరెంటు వల్ల వెలిగే లైట్ తెలుస్తుంది, లేదా ఈ మైకుల్లో ఉన్నటువంటి పవర్ని బట్టి ఓహో మైకులో పవర్ ఉందని తెలుస్తుంది. కరెంట్ ఎలా ఉంటుందో తెలియాలంటే ప్లగ్ తీసి వేలెట్టడమే. యజ్ఞం ఎలా ఉంటుందో తెలియాలంటే ప్రసాదం ద్వారా తెలియదు, ఆ యజ్ఞకుండలో దూకడమే. అప్పుడు ఓహో యజ్ఞాగ్ని అంటే ఇలా ఉంటుంది, మన పాపాలు భస్మం అవుతాయని తెలుస్తాయి. అలాగే పరమాత్ముడు కూడా వారి వారి కోరికలను బట్టి కొందరిని భార్యలుగా స్వీకరించాడు, కొందరిని కొడుకులుగా, కొందరిని మనుమలుగా, కొందరిని దాసులుగా, కొందరిని మిత్రులుగా, కొందరిని తల్లిదండ్రులుగా, కొందరిని గోవులుగా, కొందరిని గుర్రములుగా, ఏనుగులుగా ఈ రూపంలో సేకరించాడు. వారి వారి భక్తి శ్రద్ధలు బట్టి కొందరు ఎక్కువసేపు ఆయనతో ఉన్నారు, కొందరు తక్కువ కాలం ఉన్నారు. కృష్ణుడు అవతారం తాళించగానే రుక్మిణి యోగశక్తితో శరీరం విడిచి లక్ష్మిలో కలిసిపోయింది. సత్యభామేమో తపస్సుకు వెళ్ళిపోయింది. తక్కిన భార్యలంతా యోగశక్తితో శరీరం విడిచిపెట్టారు. కానీ 16,000 మంది ఏమయ్యారు? వీళ్ళ శ్రద్ధలో లోపం. అందువల్ల వీళ్ళని దొంగలు ఎత్తుకుపోయారు కొందరు. కృష్ణుడి భార్యలను దొంగలు ఎత్తుకెళ్ళడం ఏంటంటే లేకపోతేనే, అంటే శ్రీకృష్ణ పరమాత్మతో కూడా ఉన్నప్పటికీ ఆయన మహామహిమని గుర్తించలేకపోయారు. కేవలం కృష్ణుడు ఒక సుందరుడు, ఒక ప్రభువు, కొంత సంపద ఉన్నవాడు, ఇంతవరకే వాళ్ళు భావన చేశారు. సంపూర్ణ శరణాగతి పొంది ఉంటే వాళ్ళు కూడా ఆయనతో పాటు వైకుంఠానికి వెళ్ళేవారు. ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే, కృష్ణుడి భార్యలు ఎందుకు దొంగలు ఎత్తుకెళ్ళారు అంటే దానికి మూలం చెప్పారు. వాళ్ళు తపస్సు చేసే కాలంలో కృష్ణుడిని, కృష్ణ నీకు సేవ చెయ్యాలి, నీకు భార్యలం అవ్వాలి అనుకున్నారు. ఈ అయ్యేటప్పుడు వాళ్ళలో కొంత స్వార్థం వచ్చింది. చెప్పాగా యజ్ఞం చేస్తే మాకేమొస్తుంది అంటే అక్కడికి తీసుకెళ్ళి ఒక శాలువ కప్పాలన్నమాట. ఈ శాలువ కోరిక వాళ్ళకు ఉండడం వల్ల దొంగలు ఎత్తుకుపోయారు వాళ్ళు. అలా దొంగలు ఎత్తుకుపోవాలనే కోరిక ఎవరికైనా ఉందా మీకు? ఉంటే ఆ పని వేరు. అంటే నేను దెప్పడానికి చెప్పట్లా, గురువులు దెప్పితే మీకు చాలా లాభం ఉండదు. ఎందుకంటే ఆ పాపం అక్కడితో పోతుంది. గురువుగారు ఈ విషయం చెప్పకపోతే పాపం పెరుగుతుంది. వారు చెప్పకూడదు, నేను చెప్పవచ్చు. సాధారణంగా అందరూ తిట్టే అధికారం వారికి ఉండదు, ఒక్క గురువులకి మాత్రమే తిట్టే అధికారం ఉంది. ఎందుకంటే తిడితే దోషం పోతుందిట. దీనికి కారణం చెప్పమంటారా మీకు? అర్జునుడు యుద్ధరంగంలో కర్ణుడు చచ్చిపోయే ముందు ఒక తమాషా చేశాడు. ఇంకొక గంట లేకపోతే 2 గంటల తర్వాత కర్ణుడికి మరణం. ఆ సమయంలో కర్ణుడు చివరి రోజు మాత్రం బాగా విజృంభించాడు. మిగతా రోజుల్లో ఒట్టి సన్నాసి కానీ చివరి రోజుల్లో బాగా విజృంభించి ధర్మరాజుని చితక్కొట్టేశాడు. ధర్మరాజును రక్షించడానికి సహదేవుడు వచ్చి ధర్మరాజుని తన రథం ఎక్కించుకుంటే సహదేవుడిని కూడా కొట్టాడు. అప్పుడు ఈ ఇద్దరు రథం పోతే నకులుడు తేరెక్కారు. ఈ ముగ్గురిని విజృంభించి చితక్కొట్టాడు. ఆరిపోయే దీపం అలా ఒకసారి గప్పుమన్నట్టుగా చాలా పరాక్రమం చూపించాడు ఆఖరి యుద్ధంలో మాత్రం. అప్పుడు ధర్మరాజు పారిపోయాడు యుద్ధంలోంచి. అదో పెద్ద ఘట్టం, అదంతా మనకి ఎందుకు కానీ. ఇంటికి వెళ్ళిపోయి అంటే శిబిరంలోకి వెళ్ళి ఇక ఆ పూట యుద్ధానికి రాలా. ఒళ్ళంతా గుచ్చుకున్న బాణాలు పీకించుకుంటూ ఉంటే ఈ విషయం అర్జునుడికి తెలిసింది. అయ్యయ్యో, ఇన్నాళ్ళు యుద్ధంలో ఉండి ద్రోణుడికి కూడా లొంగని ఈయన పనికిమాలిన కర్ణుడి చేతిలో దెబ్బలు తిని పారిపోయాడా? అసలు ముందు అన్నయ్య ఎలా ఉంటాడో చూసి వద్దాం, అన్నయ్యని చూసి వచ్చిన తర్వాత యుద్ధానికి వద్దామని భీముడు విజృంభించి యుద్ధం చేస్తూ ఉంటే నువ్వు యుద్ధం సంగతి చూసుకుని నేను అన్నయ్యని పలకరిస్తానని శిబిరానికి వచ్చాడు. వచ్చేసరికి ధర్మరాజు ఏమనుకున్నాడు, నన్ను దెబ్బలు కొట్టడం చూసి కర్ణుడిని చంపేసి వచ్చాడేమో పలకరించడానికి అనుకుని, అబ్బా ఇన్ని దెబ్బలు కొట్టిన దుర్మార్గుని చంపేశావా, నాకు ఎంత ఉపకారం చేసావురా అని కౌగిలించుకున్నాడు. లేదన్నయ్యా, ఇంకా వాడిని చంపలా, ఈ 2 నిమిషాల్లో ఏం చంపుతాను, కానీ నీ ఒళ్ళు ఎలా ఉందో తెలుసుకోవడానికి పరామర్శకు వచ్చానన్నాడు. దాంతో ధర్మరాజు గారికి ఎప్పుడూ లేనంత కోపం వచ్చింది. ధర్మరాజు కోపం రాదు, ధర్మాత్ముడు ఆయన. కానీ ఆ పూట చాలా తెక్కువ వచ్చింది. ఓరి పనికిమాలినవాడా, కర్ణుడిని చంపకుండా నన్ను పలకరించడానికి వచ్చావా, ఎందుకు నా నీకు గాండేవు, ఎందుకు నా నీకు ఆ పాశుపతాస్త్రం, నువ్వున్నావనే నమ్మకంతో, భీముడున్నాడనే నమ్మకంతో యుద్ధానికి వచ్చాను, నేను చావు దెబ్బలు తింటే పరామర్శకు వచ్చాట, పరామర్శకు వాడిని చంపకుండాను, నేను ఎప్పుడో వాడి చేతిలో ఓడాను, ఎక్సెప్ట్ భీముడు, అందరూ వాడి చేతిలో చావు దెబ్బలు తిన్నారు. భీముడు అంటే కర్ణుడిని చంపబోయి ఆగెళ్ళండి ఒక రోజున. అందులో భీముడు తప్ప మిగతా వాళ్ళంతా భయపడ్డారు. ఇదిగో ఈ తమ్ముళ్ళు భయపడ్డారు, నేను భయపడ్డాను, ఇప్పుడు నువ్వు కూడా భయపడి వచ్చినట్టున్నావు. మనతో కూడంగా కంసమర్దనుడు ఓడాను అన్నాడండి తెక్కన గారు. మనతో కలిసి ఉండడం వల్ల కృష్ణుడు కూడా తుక్కు కింద ఓడిపోయినట్టే. అంటే అంత కోపం వచ్చి ఆ మాట అన్నాడు. ఎందుకు మనకి ఇప్పుడైనా వెళ్ళి అడవిలో బచ్చలు కోసుకు తిందాం, లేదా పద్మాగర్ గారు పురాణం అయిపోయిన తర్వాత ఇంత పలహారం పెట్టకపోరు, ఏ ఉప్మాయో కట్టుపొంగలో ఏదో ఒకటి తిందాం హాయిగా అన్నాడు. 8 కాకపోతే 9 తిందాం పోయి ఆఖ నాయన తిన్నాక అన్నాడు. అనేసరికి అర్జునుడి గొళ్ళు మండిపోయింది. వెంటనే వరలోంచి కత్తి దూసి ధర్మరాజు మీద గడిపోయాడు. క్షణకాలం ఆగితే ధర్మరాజు తల తెక్కింద పడేది. కృష్ణుడు పరుగు పరుగును వచ్చి చేయి పట్టాడు. అందుకే కృష్ణుడు ఉండాలి. ఇప్పుడు అర్థమైందా మీకు, తేడా వస్తే గురువు గారు ఉండాలి రక్షించడానికి. చేసిన అపచారాలకి ప్రమాదం పాలు కాకుండా ఓ గురువు రక్షించాల్సిందే. చేయి గట్టిగా పట్టుకుని ధర్మరాజు ఎలా బతికున్నాడో చూద్దామని వచ్చి ఆయన తల నరుగుతామేమిటి అని అట్ట. ఏం చేయమంటావు మరి, నేను నా గాంధీవాన్ని ఇతరులకి ఇమ్మని, నేను గాంధీవం ధరించి కూడా పనికి మాలిన వాడినని ఎవరైనా అంటే అటువంటి వాడిని తల నరుగుతాను అన్నాను. ఇప్పుడు ఈ ధర్మరాజు ఎందుకురా నీకు ఈ గాంధీవం, ఆ గాంధీవం కృష్ణుడికి ఇచ్చినా కృష్ణుడే యుద్ధం చేసేవాడు కదా, కృష్ణుడు నీతో కలిసి ఓడిపోయాడు అన్నాడు. నా గాంధీవాన్ని కృష్ణుడికి ఇమ్మని మా అన్నయ్య అన్నాడు. ఈ మాట ఎవరైనా అంటే, ఎవరైనా అట్ట, దేవుడైనా సరే నీ గాంధీవాన్ని ఫలానా వాడికి ఇచ్చేయి అని అంటే వాడి తల నరుగుతాను అని గాంధీవం పుచ్చుకున్నప్పుడు శపథం చేశాను. ఇప్పుడు మా అన్నయ్య ఆ మాట అన్నాడు, ఆ గాంధీవాన్ని నీకు ఇమ్మన్నాడు, కాబట్టి నా శపథం నిలబెట్టుకోవడానికి ఇతను తల నరకపోతే నేను తల నరుక్కుంటానన్నట. అప్పుడు కృష్ణుడు, ఇంత పిచ్చివాడు ఎక్కడ దొరికేవరా, నీకు పెద్దలతో సాంగత్యం లేక పురాణం సరిగ్గా వినక మొదటిసారిగా ద్వారకు వచ్చి పురాణం వినడం వల్ల నీకు ఈ బుద్ధిహీనత కలిగింది. అదే రెగ్యులర్గా పురాణం వింటే నీకు ఈ బుద్ధిహీనత రాదు. అసలు ఇలాంటి ప్రతిజ్ఞే చేయటం తప్పు. ఒకవేళ చేస్తే దానికి తగిన ప్రతీకారం కూడా తెలుసుకోవాలి. ఎవరినైనా చంపుతాము అన్నాం అనుకోండి, వాడిని చంపక్కర్లేదట, తెగ తిట్టేస్తే వాడిని చంపినట్టే. ఒక మహాత్ముడిని నిందించడం తిట్టడం చంపడంతో సమానం. కాబట్టి మీ అన్నయ్య నోటుకు వచ్చినట్టు తిట్టి అది చంపడంతో సమానం అన్నాడు. ఇంకా అప్పుడు అర్జునుడు విజృంభించి, నీ ముఖానికి అసలు ఎప్పుడన్నా ధర్మం ఉందా, జూదవాడి మా కొంప ముంచి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడవులు పాలు చేసావు, తీసుకెళ్ళి అజ్ఞాతవాసంలో పెట్టావు, అసలు ఈ ద్రౌపదికి అవమానానికి నువ్వే మూలకారకుడివి, నువ్వు ధర్మాత్ముడిని అంటావు, ధర్మాత్ముడివితే జూదం ఎందుకు ఆడావు, ఇలా తిట్టిన తిట్టి తిట్టకుండా చాలా తిట్టాడు. అవి భారతంలో ఉంటాయి, భారతంలో వినండి, కర్ణపర్వంలో. ఇలా పావుగంట తిట్టేశాడు గొక్క తిప్పుకోకుండా. తిట్టేసి హఠాత్గా కత్తి తీసి ఈసారి తన మెడ నరుక్కోబోయాడు. ఓరి నీ దుంపదేగా, మీ అన్నయ్యని చంపుతానని వచ్చావు, ఆయన తిట్టమన్నాను, తిట్టాక ఇప్పుడు నీ తల ఎందుకు నరుక్కుంటున్నావు అంటే, మా అన్నయ్యని ఎవరైనా తిడితే వాడు తల నరుక్కుతానని ప్రతిజ్ఞ చేశాను నేను, మా అన్నయ్యని నేనే తిట్టాను కనుక ఇప్పుడు నా తల నేను నరుక్కుంటాను అన్నాడు. మళ్ళీ ఇదో ప్రతిజ్ఞ, వాళ్ళ అన్నయ్యని ఎవరు తిడితే వాడు తల నరుకుతానన్నట్ట. ఆ పని నేనే చేశానుగా, పరమ ధర్మాత్ముడైన మా అన్నయ్యని తప్పనిసరి పరిస్థితుల్లో నా ప్రతిజ్ఞ కోసం తిట్టాను, ఆ పాపం పోవడానికి నన్ను నేను నరుక్కుంటాను అనగా, చీపో నీకు బుద్ధి లేదని ముందే చెప్పాను, పెద్దల సేవ లేకపోవటం వల్ల ధర్మ సూక్ష్మం నీకు తెలియదు, అన్నయ్యని తిట్టడం వల్ల అన్నయ్యని చంపినట్టు అయ్యింది, ఇప్పుడు నిన్ను నువ్వు చంపుకోవాలి, ఆత్మస్థుతి చేసుకో, నిన్ను నువ్వు పొగుడుకుంటే ఆత్మస్థుతి చావడంతో సమానం, ఆత్మహత్యతో సమానంట. తనను తాను చంపుకోవాలంటే ఏం చేయాలి, పొగుడుకోవాలి అనగానే ఇప్పుడు ఆయన విజృంభించి, నా వంటి తపస్యాలి లేడు, సాక్షాత్తు ఈశ్వరుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం పొందాను, కిరాతకుడి రూపంలో ఉన్న శివుణ్ణి జయించాను, చిన్నప్పటి నుంచి గాంధీవం పుచ్చుకున్న వాణ్ణి, కర్ణుణ్ణి జయించిన వాణ్ణి, భీష్మ ద్రోణ కృపాది ధన్వి నికరాభేలాన్ని, దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకిరణాన్ని అన్నిటినీ నేను ఒక్కడే తుక్కు చేసిన వాణ్ణి. అసలు ఈ భారత యుద్ధం నా వల్ల నువ్వు చేస్తున్నావు, లేక నువ్వెక్కడ చేస్తావు, నన్ను మించిన వాళ్ళేడు, ఎంతెందుకు దేవేంద్రుడి సింహాసనం మీద కూర్చున్నాను, ఊర్వశి వచ్చి వరిస్తే చిప్పో అంతో చేశాను. ఇంత ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడిని పొగుడుకున్నాడు. పొగుడుకుని వెంటనే ఏడ్చి అన్నయ్య కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు ధర్మరాజు గారు లేచి కిరీటం తీసి పక్కన పెట్టి, నువ్వు అన్నట్టే నేను పనికిమాలిన వాడిని, అధర్మపరుణ్ణి, కాబట్టి నాకెందుకు ఈ రాజ్యం, భీముడికో నీకో పట్టాభిషేకం చేసేస్తాను, మీరు ఉండండి, నేను అడవికి పోతాను, నాకొద్దు, ఇన్ని చివాట్లు తిన్నాక నేనెందుకు బతుకుతాను అన్నాడు ఆయన. ఇదంతా మహాభారత యుద్ధంలో కర్ణపర్వంలో ఆఖరు జరిగింది. అప్పుడు కృష్ణుడు పరుగు పరుగుని వచ్చి అమాంతంగా కాళ్ళు పట్టుకుని, ధర్మరాజు కాళ్ళు పట్టుకున్నాడండి, అవసరమైతే అలా కాళ్ళు పట్టుకుంటాడు కాబట్టి ఆయన పరమాత్మ అన్నారు. అందుకే ఎవరికైనా యజ్ఞంలో తగిన ప్రసాదం అందకపోతే కాళ్ళు పట్టుకోమంటే నేను వచ్చి పట్టుకుంటాను. నేను కూడా కృష్ణుడు లాంటి వాడిని, నాకేం భయం లేదు, ఎందుకంటే అది కూడా పుణ్యమే కనుక. వాళ్ళకి దానికి తగిన ఫలితం ఏదో ఒక సెలవు ఏదో అందించలేదు అనుకోండి, పాపం ఆ పుణ్యం నేనే కట్టుకుంటాను, ఎందుకు వచ్చింది. ఏ సరే పాపం కాళ్ళు పట్టుకుని ఏడ్చి, ఇదేమిటి నువ్వు వెళ్ళిపోతే ఎలాగా అంటే, అప్పుడు ధర్మరాజు కంగారు పడి, పరమాత్మ నేను నీకంటే ఎంత పెద్దవాడినైనా నువ్వు మాకు అందరికీ ఆరాధ్య దేవుడివి, నీ వల్ల కదా బతుకుతున్నావు, నీవిప్పుడు మా ఇద్దరిని బతికించావు, నువ్వు కాళ్ళు పట్టుకోవడం ఏమిటని అప్పుడు సంభ్రమంతో ఆగి సింహాసనం మీద కూర్చోగానే ఆ పూట ధర్మరాజు గారి కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు అర్జునుడు. అంత ఏడుపు ఎవరు ఏడవరు, ఎందుకంటే ధర్మరాజు అంటే అంత భక్తి ఆయనకి. కేవలం శపథం కోసం తిట్టాడు, తను పొగుడుకున్నాడు. అలా ఏడ్చి పడిపోతే ధర్మరాజు ఏడ్చాడు, ఇద్దరు కాసేపు శోక సమావేశం పెట్టుకున్నారు, ఎవరు ఎక్కువ ఏడుస్తారు అనే పోటీ అన్నమాట. తమ్ముడు అన్నయ్య అప్పుడు ధర్మరాజు దగ్గరికి అర్జునుడి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటే శత్రువులు విజృంభిస్తారు. తెలివి తక్కువ వాడు ఏడుస్తాడు, తెలివైన వాడు ఏడిపిస్తాడు, అది గుర్తుపెట్టుకో. ఏడవడం వల్ల అనారోగ్యం వస్తుంది, శత్రువులు ఆనందపడతారు, మీరు శత్రువుని ఏడిపించాలి అని అనగానే చెలికెత్తెలు అక్కడ దాసదాసి జనం ఉన్నారు, వాళ్ళు నీళ్లు తెచ్చారు పన్నీరు, ఆ పన్నీరుతో కన్నీరు తుడుచుకున్నాక ఇద్దరికీ కాస్త సుగంధం పూశాక అప్పుడు ధర్మరాజు తేరి సూర్యాస్తమయంలోపు ఆ కర్ణుణ్ణి సపుత్ర బాంధవంగా నరికి ఆ తలలు చూపించు అంటే అప్పుడు వెళ్ళాడు. ఇక వెళ్ళినవాడు విరగ్గొట్టి భరేసి వెళ్ళాడు, ఇక విజృంభించేశాడు అర్జునుడు. ఏం యుద్ధం అండి, ఆ వెళ్ళడం వెళ్ళడం, భీముడు దుశ్శాసనుడు రొమ్ము చీల్చడం, రొమ్ము చీల్చిన కాసేపటికి కర్ణుడు కొడుకుని వృషసేనుడిని చంపడం, తర్వాత కర్ణుడితో యుద్ధం చేయడం, నరికి అవతల పారేశాడు. ఇంకా యుద్ధం మళ్ళీ ఎవరో ఇంతవరకు చూడలేరట. కరికరి గిరిగిరి నంభోధర మంభోధరము పెలుచ తాకిన కరణిన్, వాళ్ళిద్దరూ కూడా ఒక ఏనుగు ఏనుగుని, మేఘం మేఘాన్ని, సింహం సింహాన్ని ఢీకొన్న విధంతో యుద్ధం చేశారట. ధరణియు గగన తటియును మ్రోయుచువడంక ధరణీనాథ అన్నారు, అంత దారుణమైన యుద్ధం చేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆత్మస్తుతి ఆత్మహత్యతో సమానం, పరనింద వాడిని చంపడంతో సమానం. అందుకని సామాన్యులు ఈ పనులు చేయకూడదు. కానీ శ్రీకృష్ణుడి లాంటి గురువులు ఎవరైనా తప్పులు చేస్తే అనరాని మాట అంటే, అంటే తెలియక కావాలని అనరు కదా ఎవరైనా, పాపం ఏదో ఒక ఊహతో అనేస్తారు. ఆ అన్న దోషం పోవాలి, పోవాలంటే అప్పుడు ఏం చేయాలి, గురువుగారు ఎక్కువ కాదు కానీ ఒక పావు గంట తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టి వాళ్ళ పాపాలు పోతాయట. పావు గంట తిట్టలేకపోవటం వల్ల ఏం చేసాము మేము, ఇప్పుడు రెండు రెండు మందలింపులు ఇచ్చామన్నమాట. అంతకంటే ఎక్కువ తిడితే ప్రమాదం. మళ్ళీ నాకు ఇప్పుడు డిక్షనరీ వెతుక్కుని తిట్లు వెతుక్కోలేను, నేను రాజకీయ నాయకుడు కాదు. అక్కడైతే వాళ్ళు తిట్టుకుంటారు శుభ్రంగా ఒకళ్ళు ఒకళ్ళు, ఈ ఎన్ని రకాల తిట్లు, కుక్క మూతి పిందెలని, ఆ పిందెలని, ఈ కుందులని, అబ్బాబాబా ఎంత అద్భుతంగా ఉంటాయండి. వాటిని ఏర్చుకొర్చి ఒక తిట్టు డిక్షనరీ, డిక్షనరీ ఫర్ టిట్స్ అని పెట్టేస్తే ఇంక ఈ కిడ్స్ అనే నేర్చుకుంటారు అన్నమాట. అన్ని తిట్లు తిట్టుకుంటారు కానీ అవి తిట్టలేము. కానీ ఎప్పుడు కూడా మాట వరసకు కూడా మనం కొన్ని దోషములు చేయరాదు. అందులో భగవంతుడి యొక్క సేవ ఎలా కనపడుతుంది, అది అదొక అపూర్వ శక్తి. ముఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానగురియు, వానగురియ కసవు వసుమతి పెరుగును, వానగురియ కసవు వసుమతి పెరుగును, కసవు మేసి ధేనుగణము బ్రతుకు, ధేనువులు బ్రతికెనేనియు మానదు ఘనమైన పాడి మందలగలుగున్, నూనముగ పాడిగలిగిన మానవులును సొరలు తనిసి మనుదురు పుత్ర. గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి ముందు ఇంద్రయాగం చేసే సమయంలో ఈ మాట స్వయముగా నందుడు అన్నాడు. యజ్ఞం ఎందుకు చేయాలి? యజ్ఞం చేస్తే ఈ యజ్ఞంలో ఉన్నటువంటి ద్రవ్యం ఆవిరయ్యి ఇంద్రుడి దగ్గరికి చేరుతుంది. ఇంద్రుడు దాన్ని తనతో పాటు దేవతలందరికీ ఆహారాన్ని పంచిపెడతాడు. ఉదాహరణకి, రోజు మీరు యజ్ఞం చేస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఒక మంత్రం, ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదన్నమమా అని కాస్త నెయ్యి వేస్తున్నారు స్వాహానగానే, దాంతోపాటుగా ఆహారం కూడా వేస్తున్నారు. దాన్ని సంస్కృతంలో చెరువు అంటారు, అది తెలుగులో తత్సమంలో చెరువు అయ్యిందనమాట. అంటే ఈ యకారం పెట్టకూడదు, యత్వం పెట్టకూడదు, మామూలు చకార అకారములు పక్కన మామూలు రూరు అయ్యాలన్నమాట. చెరువు చెరువు పవిత్రమైన, ఎవరు పడితే వాళ్ళు చూడని, వెంట్రుకలు మొదలైనటువంటి దోషములు లేని, నేతితో తయారు చేయబడిన పవిత్ర అన్నమునకు చెరువు అని పేరు. అది ఆహుతికి మాత్రమే వాడాలి, యజ్ఞగుండంలో వేయడానికే వాడాలి. అందులో వెయ్యగా మిగిలితే దాన్ని ప్రసాదంగా కూడా తినొచ్చు. అది హవిష్యాన్నం బుగుడుచుట అంటే. ఇప్పుడు అటువంటి ఆహారాన్ని స్వాహ అనగానే నెయ్యి దాంతోపాటు ఇది వెయ్యాలి. ఈ రెండు అందులో పడి భస్మం అయిపోతాయి. ఆ భస్మం అయిన వెంటనే అందులోంచి ఒక రవ్వ ధూమం పైకి లేస్తుంది పొగ. ఈ పొగ ఇంద్రాయ స్వాహ అన్నాడుగాయన, వెంటనే ఇంద్రలోకానికి వెళ్ళిపోతుంది, ఇంద్రుడి దగ్గరికి వెళుతుంది. ఇంద్రుడు ఈ పొగ దగ్గరికి రాగానే అలా నోరు తెరుస్తాడు. ఇది ఒక అమృతపు బిందువుగా, ఎంత ఒక అమృతపు బిందువుగా, చిన్న బిందువు, ఏ డ్రాప్ ఆఫ్ అమృతం గా మారి నాలుక మీద పడుతుంది. అది నాలుక మీద పడగానే ఇంద్రుడికి కొండంత శక్తి వస్తుంది. అది విటమిన్ లాంటిది అన్నమాట. ఒక్కసారి ఇక్కడ ఇంద్రాయ స్వాహానగానే ఈ ఆహారం ఆయన నాలుక మీద పడగానే ఆయన ఆనందపడిపోయి, ఎవరు భూలోకంలో ఈ ఇంద్రాయ స్వాహ అంటూ నాకు ఆహారం ఇచ్చారు అని చూస్తాడు. అప్పుడు కింద కనపడతారనమాట మనకి, ఓహో సత్యప్రసాద్ గారు పాల్గొన్నారు, ఫలానా ఆయన పాల్గొన్నారు, ఫలానా వెంకటరాజం వరంగల్ నుంచి భార్యాసమేతంగా పాల్గొన్నాడు, ఆయన నాకు ఈ ఆహారం ఇచ్చాడు అని ఒక్కసారి ప్రేమగా చూస్తాడు. ఈ చూడడం వల్ల అందరికీ ఒకే రకమైన ఫలితం రాదు. కొందరికి ధనం వస్తుంది, కొందరికి మరణానంతరం రావలసిన నరకం తొలగి స్వర్గం వస్తుంది, అది ఇంకా అవసరం. కొందరికి వార్ధక్యంలో వచ్చే భయంకర దుర్మరణములు రావు. ఇలా ఒక్కొక్కరికి ఏది అవసరమో వారి యొక్క కర్మను బట్టి, వారి శ్రద్ధని బట్టి ఇంద్రుడు అప్పగిస్తాడు. ఒక్క ఇంద్రుడే కాదు, ఇలా అగ్నయే స్వాహ, యమాయ స్వాహ, నిర్వృతయే స్వాహ, వరుణాయ స్వాహ, వాయవే స్వాహ, కుబేరాయ స్వాహ, ఈశానాయ స్వాహ అంటూ మొత్తం అష్టదిక్పాలకులకి అందులో చెరువుని అందిస్తారు ఆహారాన్ని. ఆ తదనంతరం లక్ష్మీనారాయణ కృతువులు అయితే లక్ష్మీ మంత్రాన్ని, అది యోహలక్ష్మి అవ్వచ్చు లేదా మహాలక్ష్మి మంత్రం అవ్వచ్చు అనమాట, ఓం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద అంటూ చెబుతున్నారు కదా. అలాగే నారాయణునికి ఓం నమో నారాయణాయ స్వాహ అని నారాయణాష్టాక్షరి మంత్రంతో అందులో హవ్యం వేస్తారు. ఇవన్నీ మనకు కనపడతాయా? అందులో పడినవి ఈ భస్మమంతా పొగగా మారి రుబ్బును వెళ్ళిపోతుంది వైకుంఠానికి. సెకండ్ కంటే తక్కువ కాలంలో వెడుతుందిటండు, అంత వేగంగా వెడుతుందిట. అదే మనకి భాగవతం చెప్పింది. ఆ వెంటనే విష్ణు సంతృప్తి పొందుతాడు. ఆహా, ద్వారకా నగరంలో అందున నేను కష్టపడి నిర్మించుకున్న పరమ పవిత్ర ద్వారకా నగరంలో వీళ్ళంతా శ్రద్ధాశక్తులతో యజ్ఞం చేస్తున్నారు అని వాళ్ళందరినీ అనుగ్రహిస్తారు. ఈ అనుగ్రహం ఎలా కనపడుతుంది? ప్రేమగా చూస్తే ఎదురుగుండా ఉంటే నా చూపు కనపడుతుంది, కానీ సర్వాంతర్యమైన పరమాత్మ చూపు కనపడదు. కానీ ఆ చూపు అదృశ్య రూపంలో అనేక శుభములు కలిగిస్తుంది. వెంటనే ఎలా కనపడుతుంది? వ్యాక్సిన్ వేసిన వెంటనే నీకేం తెలుస్తుంది? వెంటనే లోపలికి ఏం వెళ్ళిందో, కానీ దాని ఎఫెక్ట్ ఇవ్వాలకపోతే రేపైనా ఉంటుంది. అలాగే ఒక క్రిమి లోపలికి వెళ్ళడం నీకు కనపడదు, ఎందుకంటే ఆ కరోనా అనే క్రిమి అంత సూక్ష్మంగా ఉంటుంది. అది లోపలికి వెళ్ళాక ఎంతమంది ఎన్ని రకాల ఆయాసలు పడ్డారు. అలాగే ఈ పరమాత్మ ప్రభావం ఉందే, అది కంటికి కనపడేది కాదు, అత్యంత పవిత్రమైనది. దానిని అనుభవించేవాడికి తెలుస్తుంది, దాని శక్తితో ఎన్ని రకాల ప్రయోజనాలు సాధించవచ్చో సాధకులకి తెలుస్తుంది. అందుకని యజ్ఞములు చెయ్యాలి. ఆ యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, ఇంద్రుడు సంతోషిస్తే సకాలంలో వాన కురిపిస్తాడు, వాన కురిస్తే కసవు పెరుగుతుంది, పంటలు పండుతాయి. ఇప్పుడు సకాలంలో వర్షాలు లేకే పంటలు లేకుండా అయిపోతున్నాయి. అకాల వర్షాలు లేదా అసలు వర్షాలు ఉండవు, అతివృష్టి అనావృష్టి. వర్షాకాలంలో కురవాలి, సమయానికి కురవాలి. పంట చేతికి వచ్చేటప్పుడు కురిస్తే ప్రమాదం. యజ్ఞముల వల్ల సకాల వర్షాలు కురుస్తాయి. అందరూ చేయట్లేదు, ఏదో కొద్దిమంది చేయడం వల్ల ఈ కాస్త ఉంది. నిజంగా ఒకప్పుడు దేశమంతా చేసిన రోజుల్లో ఇటువంటి దుర్భిక్షం లేదు. అటువంటి కాలంలో కూడా నాస్తికులు పుట్టారు. అప్పుడు ఆ నాస్తికుల వల్ల 100 ఏళ్ళు కరువు వస్తే మళ్ళీ మహాత్ములైన ఋషులు ఆ కరువు తొలగించడానికి ఎంతో తపస్సు చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఈ పంటలు మనం ఉపయోగించుకుంటాం, కసవు గోవులు మొదలైన జంతువులకు పెడతాం, అవి తింటాయి. ఆవులు బాగా పెరిగితే పాడి ఇస్తాయి చక్కని పాలు. ఆ పాల వల్ల పెరుగు, పెరుగు వల్ల వెన్న, వెన్న వల్ల నెయ్యి వస్తుంది. ఇవన్నీ మనం వాడుకుంటాం. ఈ నెయ్యిలో కొంత మనం తీసుకుని కొంత మళ్ళీ యజ్ఞంలో దేవతలకు అందిస్తే మళ్ళీ వాళ్ళు మనకి ఆహారం ఇస్తారు. ఇది ఇచ్చిపుచ్చుకునే ఒక చక్రం అన్నమాట. యజ్ఞం వల్ల వర్షం, వర్షం వల్ల మళ్ళీ పంట, పంట వల్ల మళ్ళీ యజ్ఞం, మళ్ళీ యజ్ఞం వల్ల వర్షం, వర్షం వల్ల పంట. ఈ పంటలు అలా కొంతకాలం సాగితే జీవితమే ఒక పంట అయ్యి ముక్తి అనే ఒక పంట మనకు వస్తుంది. మానవులకి దేవతలు, దేవతలకి మానవులు ఇచ్చిపుచ్చుకునే ఒక గొప్ప సంబంధం అన్నమాట యజ్ఞం. తర్వాత ఏమైపోయిందంటే స్వార్థపరులు బయలుదేరి యజ్ఞంలో పాల్గొన్న వాడికి భౌతిక ప్రయోజనం కనపడితే వాడికి ఒక సాటిస్ఫాక్షన్ అని ఒక పొగిడేసి పనికి మళ్ళీ కండువాడు కప్పుతారు అనమాట. ఆ కండువా ఇంటికి వెళ్ళాక ఇంకేసుకోవడానికి ఉండదు మళ్ళీ. ఎందుకంటే కండువ, ఇప్పుడు మీరు ఏదైనా ఒక కండువా పట్టుకో చేస్తే నాకు ఇలా ఉపయోగపడాలి యజ్ఞానికో, లేకపోతే ఇంకో ఉపన్యాసానికో. ఓ గుడ్డ పట్టుకొచ్చి మెడలో వేస్తే ఉపయోగంలా. కాబట్టి అలాంటి గుడ్డలు కప్పి పొగిడితే ఇదేదో ప్రయోజనం ఉంటుంది పిచ్చివాళ్ళు. ఈ గుడ్డల వల్ల, ఈ పొగడతల వల్ల వచ్చే ప్రయోజనము శూన్యము. పరమాత్ముని యెడల భక్తితో సమర్పించేటటువంటి ఆహారమే నిజమైన ప్రయోజనం. ఎంతో ప్రయోజనము దాగి ఉన్నది. భయంకర ఘోర పాపాలు తొలగించేటటువంటి శక్తులు ఒక్క యజ్ఞమునకే ఉన్నవి. పుత్రకామేష్టి గురించి మీరు విన్నారు కదా. పుత్రకామేష్టి వల్లే శాశ్వత పుట్టాడు తెలుసా మీకు ఎవరికన్నా? కేవలం పుత్రకామేష్టి. ఆ యజ్ఞం జరిగిన తర్వాత ఏడా తిరగకుండా నీకు కొడుకు పుడతాడని చెప్పాం, అలాగే పుట్టాడు. కాబట్టి మీరు తెలుసుకోండి. నేను ఇంట్లో ప్రయోగించాక బయట ప్రయోగించేవాడిని ఎక్కడైనా సరే. యాగాలు చాలా గొప్పవండి, వాటి ప్రయోజనం మనం చూస్తూనే ఉన్నాం, అయినా పట్టించుకోవట్లేదన్నమాట. కాబట్టి యాగం దాని గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే పాల్గొని, అందరినీ పాల్గొనేలా చేయకూడదు. అసలు అనౌన్స్ కూడా చేయటం నాకు ఇష్టం ఉండదు. అందుకనే లక్ష్మీనారాయణ యాగం జరుగుతుంది, కావాలంటే పాల్గొండి, అంతే, రెండో మాట చెప్పొద్దు. అప్పుడు ఏమవుతుంది, శ్రద్ధాళువులైన వాళ్ళు మాత్రమే అందులో పాల్గొంటారు, భక్తి కలిగిన వాళ్ళు పాల్గొంటారు. వద్దనుకున్న వాడు ఎందుకు వచ్చింది బతివాళ్ళు బొట్టెట్టివి? అసలు యాత్ర కూడా అలా పిలవద్దని చెప్పాను నేను. అసలు కంట్రోల్ చేసేయండి. యాత్ర చేసేటప్పుడే ప్రారంభంలో ఆయనకు సూచన చేశాను, మీరు ఈ యాత్ర పరమభక్తులకి మాత్రమే, విలాసయాత్ర కాదు. పెడుతున్నారా మాట మ్యాటర్ అందులోనూ? ఇది భక్తితో వచ్చేవాళ్ళకి తప్ప, మంచి హోటల్స్, 5-స్టార్ హోటల్స్ ఉంటాయి, అక్కడేవో భోగాలు ఉంటాయి అనుకున్న వాళ్ళు రావద్దు. హాయిగా ఇంట్లో కూర్చొని వాళ్ళ భోగాలు అనుభవించమనండి. భోగం కాకుండా త్యాగం కోసం, భగవత్ కథ కోసం వచ్చేవాళ్ళు వస్తారు. వాళ్ళ కోసం తప్ప సకల భోగాలు అనుభవించడం కోసం అయితే ఇంత దూరం ఎందుకంటే కష్టపడి రావడం? ద్వారకా నగరం కంటే హాయిగా హైదరాబాద్లో బ్రహ్మాండమైన హోటల్స్ ఉన్నాయి. ఎవరికి వాళ్ళకే ఈ పూట, ఏ ఊళ్ళో వాళ్ళకి ఆ ఊళ్ళో, విజయవాడలో లేవు. ఈ 10,000, 25,000, 30,000 ఖర్చు పెట్టుకుంటే ఓ 3 రోజులు అక్కడ హాయిగా ఉదయం నుంచి సాయంకాలం దగ్గర తిరిగి ఓ 10 రోజులు అయిన తర్వాత రోగాల పాలు ఇంటికి పోవచ్చు. కానీ ఇది విలాసయాత్ర కాదే, వైకుంఠ స్వామివారికి సంబంధించిన దివ్య విలాసయాత్ర ఇది. వైకుంఠస్వామికి మనం ఆనందం కలిగించే యాత్ర ఇది. అటువంటి యాత్రలు కావాలన్నమాట. ఆ యాత్రలు చాలా గొప్పది. అందులో భాగంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రద్యుమ్నుడు పెద్ద కొడుకు అని చెప్పారుగా. ఈ ప్రద్యుమ్నుడు కొడుకు పేరు అనిరుద్ధుడు. అనిరుద్ధుడు పెరిగి పెద్దయ్యాక రుక్మి అంటే రుక్మిణి అన్నగారు కుండినపురానికి చివరిలో మకాం పెట్టాడు అనగా మళ్ళీ కుండినపురంలోకి వెళ్ళలేదు వాడు. అతనికి మొదటి నుంచి పైకి చెప్పపోయినా లోపల చెల్లెలి మీద ప్రేమ ఉన్నది. కృష్ణుడు తన చెల్లెలు పెళ్లి చేసుకున్నాక కొద్ది రోజులు కోపగించిన ఆ తర్వాత కృష్ణుడిని మళ్ళీ పిలిపించాడు. ఈ క్షవరం విషయం మర్చిపోయాడు. ఆయనకు ఒక కూతురు ఉంది, ఆమె పేరు రుక్మవతి. రుక్మవతిని ప్రద్యుమ్నుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. మళ్ళీ వీళ్ళిద్దరికీ అనిరుద్ధుడు పుట్టాడు. అనిరుద్ధుడు పుట్టాక రుక్మికి మనవరాలు పుట్టింది. వాళ్ళు చిన్న వయసులో పెళ్లి అవడం వల్ల ఆ రోజుల్లో వాళ్ళు గట్టిగా 40 ఏళ్ళు వచ్చేసరికి మనవలు మనవరాళ్ళు వచ్చేవారు. ఇప్పుడు మెడిసిన్ చదువుకున్న వాళ్ళకి 50 ఏళ్ళు, 50 ఏట 45 ఏళ్ళ నుంచి 55 ఏళ్ల మధ్యలో ఎవరైనా పర్వాలేదు, వరుడు కావాలను లేక వధువు కావాలను. ఈ వధువు వరుడు చూసుకునేసరికి 60 ఏళ్ళు. షష్ఠి పూర్తి సమయానికి పుష్టి పూర్తి అవుతుంది, ఇది మొదటి పూర్తి. ఇంక పాప సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఇంచుమించుగా 30 ఏళ్ళు దాటితే కానీ ఎవరికి పెళ్లి లేవు. ఇంక ఎందుకండి 30 ఏళ్ళు దాటాక పెళ్లి? ఇక సన్యాసం కూర్చుని నాతో యాత్రలకు తిరిగితే ఎంతో సుఖం అని నేను అనకూడదు, కానీ వ్యాసుడు అనమన్నాడు అన్నాను. కాబట్టి మినిమం 25 ఆ లోపైతేనే సత్సంతానం కలుగుతుందండి. ఆలస్యం అయ్యే కొద్దీ శరీరంలో మార్పులు వస్తాయి. ఈ కలియుగంలో ఎక్కువ చోట్ల అలాగే ఉందన్నమాట. గోవింద, ఇది కాలప్రభావం అంటే. అందువల్ల ఏమిటంటే ఆ రోజుల్లో కాస్త చిన్న చిన్న వయస్సులు ఈ అనిరుద్ధుడికి మళ్ళీ తన మనుమరాలని రుక్మకేశ అని ఆవిడించి పెళ్లి చేశాడు. ఈ విధంగా అనిరుద్ధుడికి పెళ్ళయింది. ఈ మనవడికి మనవరాలికి పెళ్లి జరిగినప్పుడు, అంటే కృష్ణుడి మనుమడు రుక్మి యొక్క మనువరాలు, ఈ పెళ్లిలో భోజనాలు అయిపోయాక కాలక్షేపానికి కూర్చున్నారు. అంత మధ్యాహ్నం కాలక్షేపానికి కూర్చోగానే రుక్మికి కొంతమంది దుర్మార్గపు స్నేహితులు ఉన్నారుగా, అందులో కళింగరాజు ఒకడున్నాడు, మన ఒరిస్సారాజు గారు. ఒరిస్సాని పూర్వం కళింగం అనేవారు. కళింగరాజు, ఇదిగో నీకు తెలియకుండా మీ చెల్లెళ్ళు ఎత్తుకుపోయారుగా వీళ్ళు, బావగారు నేను అనలేవు కానీ బావగారు అన్నగారిని కొంచెం దెప్పు అన్నట్ట. ఎలా దెప్పను అన్నాడు ఈయన. ధర్మరాజు గారిలాగా మన బలరాముడికి కూడా జోదం అంటే ఇష్టం, జోదానికి పిలువు. ఆ బలరాముడికి తెలివితేటలు ఎక్కడున్నాయి, ఏదో పశువులు కాపరి, జోదం ఆడతాడు ఓడిపోతాడు, వాడు సొమ్మంతా లాగేసుకుందాం, వాడిని అడుగులు పాలు చేద్దాం అనగానే పోయే కాలం నెత్తిమీదకొచ్చి ఈ రుక్మిణి అన్నగారు, రుక్మి బలరామ మహారాజులమైన మాతో జోదం ఆడతావా అన్నట్ట. పాపం బలరాముడు ఎవరు జోదానికి పిలిస్తున్నా వెడతానంటట, ఆయనకి ఏదో సరదా. ఇంకేముంది, అటువైపు వాళ్ళు వాళ్ళవాళ్ళు, ఇటువైపు వాళ్ళు వీళ్ళవాళ్ళు, అటు ఇటు యాదవులు, అటు రుక్మికి సంబంధించిన స్నేహితులు కూర్చున్నారు. మధ్యలో బల్ల పెట్టారు, అక్కడ పాచికలు తీసుకొచ్చారు, పాచికలాట మొదలయ్యింది. 10,000 పందెం అన్నారు, 10,000 వరహాలు. ఈ పందెంలో బలరాముడు నెగ్గాడు. అయినా సరే నేనే నెగ్గానన్నట్టు వాడు. బలరాముడికి మతిపోయింది, ఇదేమిటి నేనే నెగ్గానే వాడు నెగ్గానంటాడు ఏమిటి అనుకుని, సరేనని ఈసారి పట్టుదలతో 100,000 పందెం అన్నాడు. 100,000 వరహాలు టేకగా మాయిదారు జోదం ఆడడం మొదలు పెడితే అలా ఆడేస్తారంతే. భార్యలు కూడా మేసిన వాళ్ళు ఉన్నారు. ఈసారి కూడా బలరాముడు నెగ్గాడు. బలరాముడు నెగ్గిన సరేవాడు మొండిగా, నేనే పాచికల్లో నువ్వు పేచీ పెట్టావు, తేడా వచ్చింది, ఈ పాచిక సరిగ్గా పడింది, నాదే పందెం, నేనే నెగ్గానన్నట్ట. ఈసారి ఇక చాలా కోపం వచ్చేసింది బలరాముడికి. ఎవర్రా నిజం చెప్పండి అని అడిగాడు అవతల పార్టీ వాళ్ళని. తన వాళ్ళైతే నిజం చెప్పరేమో అని వాళ్ళు అనుకుంటారని. అప్పుడు అవతల వాళ్ళు పళ్ళికిలించి అని పక్కకు చూశారు. ఒక్కడు మాట్లాడితే ఒట్టు. వాళ్ళకి తెలుసు రుక్మి ఓడిపోయాడు, బలరాముడు నెగ్గాడు అని తెలిసినా ఆ రుక్మి మీద ఉన్న పక్షపాతంతో బలరాముడి ఎదురుగా పళ్ళికిలించేట. అందులో కళింగరాజు చీటికి మటికి పళ్ళు బయట పెట్టేవాట. కొంతమందికి దంతరుచి, దంతకాంతి ఎలా కనబడుతున్నట్టు అలా పళ్ళు పెట్టి పడే పాడుతుంటారన్నమాట. అందరికీ ఆ దంతాలు అందం ఇస్తాయా? ఏదో చక్కగా రాధకి కృష్ణుడికి ఇలాంటి వాళ్ళకైతే ఆ దంతరుచి ఎంత బాగుంటుందండి. వదసి ఎది కించిదపి దంత రుచి కౌముది, వదసి ఎది కించిదపి దంత రుచి కౌముది, హరతి దరతి మిరమతి ఘోరం స్ఫురద ధర సీధవే తవ వదన చంద్రమా, రోచయతు లోచన చకోరం ప్రియే చారుశీలే, ప్రియే చారుశీలే, ప్రియే. జయదేవుడు రాశాడు, కించిత్ తప్పి కొంచెమైనా, నువ్వు ఎక్కువ మాట్లాడగలవు, కొంచెం మాట్లాడితే అప్పుడు నీ దంతములు బయటకు వస్తాయి, ఆ దంతాలు కనపడతాయి, వాటి కాంతి, రుచి అంటే కాంతి అన్నమాట. ఆ దంతాల కాంతి ఎలా ఉందిట, కౌముది వెన్నెల వలె ఉందిట. ఆ వెన్నెల ఏం చేస్తుంది, నా హృదయంలో చాలా విరహం అనే కటిక చీకటి ఉన్నది, మహావిరహం అనే ఒక కటిక చీకటి. చీకటి పోవాలంటే ఏం కావాలి, వెన్నెల కావాలి. నీ దంతరుచి అనేటటువంటి వెన్నెలతో నా హృదయంలో ఉన్న విరహం అనే చీకటి పోయిందన్నాడు ఏకంగా. ఆవిడ మాట్లాడితే ఆయన మనసులో విరహం తొలగిందనమాట. దానికి ఇంత అద్భుతమైన అలంకారంతో చెప్పాడు. అబ్బా చాలా బాగా చెప్పాడు. లోచన చకోరం, కళ్ళేమో చకోర పక్షులు, ఆవిడ దగ్గర నుంచి వెన్నెలు వస్తుంది దంతరుచి, చకోర పక్షి వెన్నెల తాగుతుంది, నా కళ్ళతో నీ దంతాల నుంచి వచ్చే కాంతి అనే వెన్నెలను చకోర పక్షి తాగినట్టుగా తాగేస్తున్నాను. ఎంత అందమైన మాట అండి అసలు అది. అసలు నిజంగా జయదేవుడి యొక్క పాటలకు అర్థం చెబుతూ ఉంటే మనకి భాష వస్తుంది, అలంకారాలు తెలుస్తాయి, అసలు శరీరంలో ఏ అవయవం ఎలా ఉండాలో తెలుస్తుంది అన్నమాట. చాలా అద్భుతమైన భావన. ఇక్కడ అది సందర్భం కాదు కాబట్టి క్లుప్తంగా చెప్పాం, కానీ అందులో ఈ కళింగరాజు పళ్ళు కిలించి మాట్లాడాడనమాట. దరిద్ర పళ్ళు, గారబట్టిన పళ్ళు, కిళ్ళీలు తిన్న పళ్ళు. దాంతో బలరాముడు కోపం దిగమరింగుకుని కొంచెం తమాయించుకుని, ఈసారి ఆకాశవాణి సాక్షిగా 100,000 పందెం అన్నాడు. ఏకంగా ఆకాశవాణినే సాక్షి అన్నాడు. ఈ 100,000 పందెం బలరాముడే నెగ్గాడు. నెగ్గగానే, ఛ పందెం నాదే, నువ్వెప్పుడు ఓడిపోయి మోసం చేస్తున్నావు అని రుక్మి ఎగిరాడు. వెంటనే ఆకాశవాణి ఏమన్నది, ఆకాశవాణి కనపట్టలేదు వినపడుతోంది. బలరాముడే పందెములు నెగ్గుతున్నాడు, రుక్మి అసత్యమాడుతున్నాడు అన్నది. పోనీ ఇప్పుడన్నా ఊరుకోవచ్చు కదండి, చెప్పాను కదా కొంతమంది కర్మ దాన్ని ఎవడు బాగు చేయలేడు, వాడి యోగాన్ని ఎవడు బాగు చేయలేడు. దరిద్రపయోగం ఉంటుంది, వెంటనే లేచి నిలబడి బలరామ వెర్రి గోపాల నీవెక్కడ నీ బతికెక్కడ, మహావీరాధి వీరులైన భూపాలకులతో గోపాలకులు పాచికలాడ్డమా, పెళ్లి సంబంధాలకి రావడమా, మీకు పౌరుషం లేదు, పరాక్రమం లేదు, పశువుల కాపుర్లను నోటుకొచ్చినట్టు తెచ్చాడు. అప్పటిదాకా శాంతంగా ఊరుకున్న బలరాముడిలో ఆదిశేషుడు అంశ వచ్చి పడిపోయింది. అసలే ఆయన పాము గుస్సుమన్నాడు, కస్సుమన్నాడు, ఏది నా పరిహ, ఏది నా రోకలి, ఏది నా హలం అని అమాంతంగా నాగలివాడు మెడకేసి ముందుకు లాగి చేతిలో ఉన్న రోకలితో నెత్తి మీద దెబ్బ కొట్టగానే వాడి తల కొబ్బరి పుచ్చి పగిలినట్టుగా పగిలి చచ్చిపోయాడు. అలా వాడి తల పగలగొట్టి కళింగరాజు ఇందాక పళ్ళు కిలించాడు కదా, ఎరా పళ్ళన్నీ బయటికి పెట్టావా అని ఆ పళ్ళ మీద పరిగెతో ఇనపగడితో కొట్టుకొట్టాట. మొత్తం పళ్ళన్నీ ఊడి బయటికి రాలేదు, బయటకు వస్తే కట్టించుకోవచ్చు, అవన్నీ గొంతుకులో గడిపోయాయట. మళ్ళీ గొంతుకు కడ్డం పడ్డాయట. వాడు కిక్కు కిక్కు అంటుంటే నెత్తి మీద ఎంతలా మొట్టి మొట్టి ఓ చెంబు నీళ్ళు వేశాడు. పళ్ళని ఊడిపోయాయి. పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞంలో పూషుడు అనే పేరుతో ఉన్న సూర్యుడి పళ్ళు వీరభద్రుడు డులిచినట్టుగా డులిచి పారేశాడు. ఇంకా వాడి తాలూకోళ్ళు ఉన్నారుగా, వాడికి ఎంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నవాళ్ళంతా, ఇకిలించిన వాళ్ళు, చంకలు ఊపిన వాళ్ళు, ఎవడు ఏ అవయవం ఊపితే అవయవం విరగొట్టాట, చెయ్యి ఊపినవాడిని ఇలా చేతులు అంటే వాసుదేవాన్ని ఎత్తలేదు వాడు, మోసంతో చేయత్తడం వల్ల చేతులు బీకేశాడు, మీసం మెలేసిన వాడికి మీసం బీసేశాడు, గడ్డం ఇలా ఊపిన వాడికి గడ్డం బీకాడు, ఇలా మొత్తం మీద విధ్వంసం సృష్టించి బలరాముడు వాళ్ళందరి చేత కొట్టి పారేశాడు. కృష్ణుడు ఆ సమయంలో ఏదో పని ఉన్నట్టు బయటకు వెళ్ళిపోయాడు. అప్పటిదాకా అక్కడే ఉన్నాడు కృష్ణుడు. కొంతమంది అంతే అప్పటిదాకా ఉంటారండి, అవుతారు మాయమైపోతారు కనపడరు, ఏడు గుడికి వచ్చాడంటే గుడికిలేడు బడికిలే ఉండడం, ఎలా మాయమైపోతారో తెలియదు, బలి విచిత్రం. కృష్ణుడు ఇక్కడ ఎందుకనంటే రుక్మిణిని సమర్థిస్తే అన్న కోపం వస్తుంది, అన్నని సమర్థిస్తే రుక్మిణికి బాధ కలుగుతుంది, అందుకని ఏమీ తెలియనట్టుగా పక్క వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఈ విధంగా పెళ్లిలో మంచి అద్భుతమైన దీపావళి పండుగ కూడా జరిగింది. తపాకాయలు బాగా పేలాయి, తలకాయలు పగిలాయి. తర్వాత కృష్ణుడు మనుమణ్ణి మనువరాల్ని తీసుకుని వచ్చేసాడు. ఇందులో మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా బాధపడలేదు, ఎందుకంటే రుక్మి చేసిన పని అర్థమైపోయింది. అందుకే భీష్ముకుడు మొదలైన వాళ్ళు ఎవరు ఏ విధమైనటువంటి మాట మాట్లాడలేదు. ఆ తదనంతరం శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకరోజున రుక్మిణి మందిరానికి వెళ్ళాడు. పాపం ఆ సమయంలో రుక్మిణీదేవి మా అన్నయ్యని చంపించాడేమో మా ఆయన అని కొంచెం శంకిస్తోంది. ఇదంతా కృష్ణుడి సంకల్పం, మా అన్నయ్య ఒక విధంగా కృష్ణుడి వల్లే పోయాడేమో, కృష్ణుడు దేవుడు అనుకున్నాను, ఈయనకు కూడా కొంచెం పక్షపాతం ఉందేమో, ఈయనకు కూడా డబ్బు పెచ్చుందేమో, అప్పుడప్పుడు అలా శంకిస్తారుండో, ఎంత పరమాత్మ పక్కనున్నా అనుమానాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అదే మాయ, జగన్మాయ ఆవిడ, మహాలక్ష్మి ఆవిడ కూడా మాయ ధరించిన దాని వలె, మాయకి లోబడిన దాని వలె ప్రవర్తించింది. పైగా ఈ మధ్యన కొంచెం అహంకారం కూడా వచ్చిందిట, అందుకని కృష్ణుడు ఆమె దగ్గరకు వచ్చి ఒక రోజున, రుక్మిణి ఎంత తెలివి తక్కువ దానివి, మీ అన్నయ్య చెప్పినట్టుగా మేము పశువుల కాపర్లం, మా అలాంటి వాళ్ళని వరించటం నీకేమైనా న్యాయమా, శిశుపాలుడు లాంటి మహావీరుణ్ణి మాని నన్ను వరించావు, లోకములలో ఉన్న నడవడికి మాకు చేత కాదు, చిన్నప్పుడు వెన్న దొంగిలించాను, ఆ తర్వాత ఏవో దొంగతనాలు నా మీద అంటగట్టారు, అది కాక జరాసంధుడు 18వ మారు దండయాత్రకు వచ్చినప్పుడు, కాలయవనుడు వచ్చినప్పుడు పారిపోయాను, పిరికివాణ్ణి, పశువుల కాపరిని, తెల్లగా లేనివాణ్ణి ఎలా వరించావు చూడు, మీ అన్నయ్య వాళ్ళు చక్కగా బంగారపు రంగులో ఉంటారు, నేను నల్లగా ఉంటాను, అసలు నల్లని వాణ్ణి ఏ స్త్రీ అయినా పెళ్లి చేసుకుంటుందా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇంకా శిశుపాలుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు, వాణ్ణో ఇంకొకళ్ళో ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపో అన్నాడు. ఈ చివరి మాట మాత్రం కొంచెం చివుక్కునే మాటే, ఎంత పరమాత్మైనా ఇంత మాట అన్నాడు ఆయన. అంటే పొరపాటునైన మనస్సులోకి అహంకారం వస్తే పరమాత్మ ఎలా శిక్షిస్తాడో గుణపాఠం ఇది మనకి ఈ కథ తెలియజేస్తోంది. అందుకని ఎప్పుడూ అహంకరించకూడదు. భగవంతుడికి దగ్గరగా ఉన్నవాడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉన్నప్పుడు పర్వాలేదండి, గురువులకి దగ్గరకు వచ్చినప్పుడు, పరమాత్మ దగ్గరకు వచ్చినప్పుడు అనుక్షణం జాగరూకులై ఉండకపోతే దానివల్ల ఏదో ఒకనాటికి ప్రమాదమే వస్తుంది, అనవసరమైనటువంటి అభాండాలు వేయకూడదు. అప్పుడు ఒక్క క్షణం ఆవిడ ఎలా అయిపోయిందో తెలుసా, తుఫానుగాలికి ప్రళయకాలంలో వచ్చే ఝంఝామారుతానికి కదిలిపోయిన కదలీ వృక్షంలో ఉందిట. అరటి చెట్టుని చూసారా మీరు ఎప్పుడైనా, అసలు మామూలుగానే గట్టిగా గాలిస్తే పడిపోతుంది, అందులో తుఫాను వచ్చినప్పుడు ఆ గాలికి అరటి చెట్టు తెగ కదిలిపోతుంది, అలా కంపించిపోయింది. అరటి చెట్టు తెగితే అందులో వచ్చి రసం కారినట్టుగా కళ్ళ వెంబడి నీళ్లు కూడా కారాయి. కుప్ప కూలిపోయింది ఒక్కసారి ఆవిడ మనసం మీద, ఘోరంగా దుఃఖించింది. అంత దుఃఖం రుక్మిణీదేవి జీవితంలో ఎప్పుడూ పొందలేదు. అది చూచి ఈయన మళ్ళీ కందిపోయాడు. దగ్గరికి వెళ్ళి అలికుల వేణి నవ్వులకు నంటినిగాక నిజంబులే అన్నాడు. మళ్ళీ అయ్యయ్యో, తుమ్మెద రెక్కల లాంటి జుట్టు కలిగిన సుందరీమణి అని మళ్ళీ పొగిడి, చంద్రబింబం వంటి ముఖం కలిగిందానా, ఏదో నవ్వులు కన్నాను కానీ నిజంగా అన్నానా, నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి ఓ చిన్న వ్యంగ్యం అన్నాను, ఈ మాత్రానికి ఎంత కదిలిపోతే ఎలాగా, నువ్వు ఇలా పడిపోతే నేను ఏమైపోతాను. ఆయన దగ్గరకు వచ్చి ఆ కన్నీరు అలా తుడిచి జుట్టు వెనక్కి వేసి చక్కగా జడవేసి కొప్పులో పువ్వులు పుడిచి ఆవిడకి ఎంతో సేవ చేసి ఓదార్చి తల ప్రాణం తోక్కొచ్చేంతసేపు కూర్చున్నాడు పాప ఆయన. ఆయన కూడా తల ప్రాణం తోక్కొచ్చాడు ఆవిడ ఓదార్చేసరికి, ఎందుకంటే కదిలిపోయింది పాపం, దుఃఖించేసింది. కొంతవడికి తేరుకున్నాక, నీవు నాలో ఒక భాగం, నా హృదయం మీద ఉంటావు, ఆ మాత్రం నా హృదయం నీకు అర్థం కాలేదా, జీవులు భూలోకంలో చేసే పొరపాట్లు అప్పుడప్పుడు నువ్వు చేసావు జీవాత్మకి ప్రతీకగా రావడం వల్ల, అటువంటి వాళ్ళని పరమాత్మ శిక్షించాలి. శిక్షించాలంటే తగిన దెప్పుడు ఒకటి ఉండాలి, నిందించాలి. నింద వల్ల దెబ్బల వల్ల పాపాలు ప్రక్షాళన అవుతాయి అనగానే, స్వామి నువ్వు అన్నది నిజమే, లోకుల నడవడిక లేదన్నావు నీకు నిజమే, పరమాత్మకి నడవడిక ఏంటి, పరమాత్మే అసలందరికీ నడవడిక, ఈ భౌతికాచారాలు నీకు అక్కర్లేదు, నువ్వు నల్లని వాడివి అన్నావు, అవును ఆకాశంలో అనంతుడివి, ఆ అనంతత్వమే నీ నీలత్వం, ఇక నీవు రాజువు కాదన్నావు, నువ్వు రాజువి కాదు, విప్రుడివి కాదు, ఏదీ కాదు, అసలు కులాలకి మతాలకి స్త్రీ పురుష తిర్యక్ అమర నర నపూంసకాది మూర్తులేవీ కావు, కర్మ గుణ భేద సదసత్ప్రకాశివి కావు, నువ్వు అన్నిటికీ అతీతుడివి, అటువంటి పరమాత్మవి. పారిపోయానన్నావు, అవును భక్తులు కాని వాళ్ళ హృదయాల్లోంచి ముందు పారిపోతావు, భక్తితో పిలిస్తే హృదయములనే చెరసాలకి బంధింపబడతావు, ఇంకెప్పుడు నన్ను దూరం చేయకు అని కాళ్ళు పట్టుకున్నది. Thank you.